ఓం శాంతి. మురళి డేట్ 10/4/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మనమందరం బాబా దగ్గరకొస్తాము. దేనికోసం? రిఫ్రెష్ అవ్వటానికి. ఇక్కడ సత్యమైన సాంగత్యం లభిస్తుంది. మన ఉన్నతి జరగాలి అంటే ఎప్పుడూ కూడా ప్రపంచ గొడవల విషయాలు మాట్లాడుకోవద్దు. ఎవరైనా వినిపించారే అనుకోండి, విని విననట్లు వదిలేసేయండి. మన సేవ మనం చెయ్యాలి. సేవలో బిజీగా ఉండండి. సేవ పూర్తి కాగానే బాబా స్మృతిలో నిమగ్నం అవ్వండి. ఇది మంచి పిల్లల లక్షణం. ఇక కొంతమంది ఉంటారు, వ్యర్థమైనవి పనికిరాని మాటలు ఎంతో ఆనందంగా వింటారు, ఎంతో సంతోషంగా వినిపిస్తూ ఉంటారు. అందులో ఎంత సమయం వృధా అవుతుంది? దాంట్లో ఏమైనా ఉన్నతి జరుగుతుందా? ఏం జరగదు. అందుకనే వ్యర్థ విషయాలు వినద్దు, వినిపించద్దు. ఒక్క బాబా చెప్పింది వినండి, బాబా స్మృతిలో ఉండండి. సంతోషంగా ఉండాలి అంటే రచయిత రచన యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. డ్రామాని బాగా అర్థం చేసుకుని పాత్రను అభినయించండి. ప్రతి శ్వాసలో బాబా పైన ప్రేమ ఉండాలి. బాబా బాబా అంటూ ఉండండి. అప్పుడు యోగంలో కష్టమే ఉండదు. ఎప్పుడు నేను నేను అనకండి, బాబా బాబా అనండి. బాబా మనకు వెన్నుముక లాంటివారు. బాబా చేయించారు. బాబా ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. బాబాతో ఉండాలి, బాబాతో తినాలి, బాబాతో నడవాలి. ఇది ప్రత్యక్షంగా స్మృతిలో ఉంచుకోండి. అప్పుడే సహజ యోగి అంటారు. నేను నేను అన్నారు అంటే మాయా పిల్లిని ఆహ్వానించటం. అందుకనే నిరంతరం బాబా బాబా అంటూ ఉండండి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యం యొక్క సత్యమైన సాంగత్యం లభిస్తుంది. ప్రశ్న, బాబా పిల్లల ఉన్నతి కోసం సదా ఏ ఒక్క సలహానిస్తారు? జవాబు, మధురమైన పిల్లలు, ఎప్పుడూ పరస్పరం ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే విని విననట్లుగా వదిలేయండి. మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి ఇక బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కాని కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషంగా వింటారు, వినిపిస్తారు. అందులో ఎంతో సమయం పాడవుతుంది. దానితో ఉన్నతి జరగదు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి అని అన్న అది రైటే. పిల్లలకు అర్థాన్నైతే ముందే వివరించారు. నేనొక్క ఆత్మను, శాంత స్వరూపాన్ని, నా ధర్మమే శాంతి అయినప్పుడు మరి అడవులు మొదలైన స్థానాలలో భ్రమించటం ద్వారా శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంత స్వరూపాన్ని అని బాబా చెప్తున్నారు. నిజానికి ఇది చాలా సహజమే. కాని మాయా యుద్ధమున్న కారణంగా కాస్త కష్టం ఎదురవుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు అని పిల్లలందరికీ తెలుసు, జ్ఞానసాగరుడు ఒక్క బాబానే. దేహదారులను ఎప్పుడూ జ్ఞానసాగరులు అని అనరు. రచయితయే రచన ఆది మధ్యంత జ్ఞానాన్నిస్తారు. వారు పిల్లలైన మిమ్మల్ని కలుసుకుంటున్నారు. చాలామంది పిల్లలు అనన్యమైన పిల్లలు కూడా మర్చిపోతారు, ఎందుకంటే బాబా స్మృతి పాదరసం వంటిది. స్కూల్లో తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు కదా, నెంబర్లు ఎల్లప్పుడూ స్కూల్లోనే లెక్కింపబడతాయి. సత్తిగంలో ఎప్పుడు ఇలా నెంబర్లు లెక్కింపబడవు. ఇది స్కూలు, దీనిని అర్థం చేసుకోవటంలో కూడా చాలా గొప్ప బుద్ధి కావాలి. అర్ధకల్పం భక్తి ఉంటుంది, మళ్ళీ భక్తి తర్వాత జ్ఞానాన్ని ఇచ్చేందుకు జ్ఞానసాగరుడు వస్తారు. భక్తి మార్గం వారు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు, ఎందుకంటే అందరూ దేహదారులే. శివ్ బాబా భక్తి చేస్తారు అనైతే అనరు కదా. వారు ఎవరి భక్తిని చేస్తారు? బాబా ఒక్కరే, వారికి దేహం లేదు. వారు ఎవరిని భక్తి చెయ్యరు. దేహదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ భక్తిని చేస్తారు, ఎందుకంటే రచన కదా. రచయిత అయితే ఒక్క బాబానే. ఈ కళ్లతో చిత్రాలు మొదలైనవి ఏవైతే చూస్తున్నారో అవన్నీ రచనయే. ఈ విషయాలను గడియ గడియ మర్చిపోతారు. మీకు అనంతమైన వారసత్వం తండ్రి ద్వారా తప్ప ఇంకా ఏ విధంగానూ లభించదు. వైకుంఠ రాజ్య అధికారం మీకు లభిస్తుంది. 5000 సంవత్సరాల ముందు భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీల రాజధాని నడిచింది. ఇది నిన్నటి విషయమేనని పిల్లలైన మీకే తెలుసు. వీటిని తండ్రి తప్ప ఇంకా ఎవరూ తెలియ చెయ్యలేరు. పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరే. అర్థం చేయించటంలో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు అని స్వయంగా బాబా కూడా అంటారు. ఈ చక్రం కూడా అర్థం చేయించబడింది. ఇది మొత్తం ప్రపంచమంతటికి ఇవ్వబడే జ్ఞానం. మెట్ల చిత్రం కూడా ఎంతో బాగుంది. అయినా కాని కొందరు గుర్గుర్ అని అంటూ ఉంటారు. వివాహాల కోసం హాల్స్ తయారు చేస్తూ ఉంటారు, వారికి కూడా అర్థం చేయించి దృష్టినివ్వండి అని బాబా వివరించారు. ముందు ముందు అందరికీ ఈ విషయాలు నచ్చుతాయి. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. బాబా ఎవరి వద్దకు వెళ్లరు. భగవాను వాచ, పూజారులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు పూజ్యులు అని అనరు. కలియుగంలో పవిత్రులు ఒక్కరు కూడా ఉండరు. పూజ్య దేవతల స్థాపనను కూడా అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యులు ఎవరైతే ఉన్నారో వారే చేస్తారు. అర్ధకల్పం పూజ్యులుగా మళ్లీ అర్ధకల్పం పూజారులుగా ఉంటారు. ఈ బాబా కూడా ఎంతో మంది గురువుల వద్దకు వెళ్లారు. అలా గురువులను ఆశ్రయించటం భక్తి మార్గమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే గురువు లభించారు. కేవలం ఒక్కరిని కాదు, వారు అందరినీ తయారు చేస్తారు. అందరి ఆత్మలు పూజ్యులుగా సతో ప్రధానంగా అయిపోతాయి. ఇప్పుడు తమో ప్రధానంగా పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన పాయింట్లు. కలియుగంలో పవిత్రులు పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు అని బాబా అంటారు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఇది రావణ రాజ్యం. ఈ లక్ష్మీనారాయణులు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కాని వారు పూజ్యులు, ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. రామరాజ్యము అన్న పదాన్ని వాడతారు, కాని అది ఎప్పుడు ఉందో మరియు రావణ రాజ్యంగా ఎప్పుడు అవుతుందో ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో ఎన్ని సభలు ఉన్నాయో చూడండి. ఫలానా సభ, ఫలానా సభ, ఎక్కడ నుండైనా ఏవైనా లభిస్తే ఒక్క దానిని వదిలి ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు. ఈ సమయంలో మీరు పారస బుద్ధులుగా అవుతున్నారు. మళ్ళీ ఇందులో కూడా కొందరు 20% అయ్యారు, కొందరు 50% అయ్యారు. ఈ రాజధాని స్థాపన అవుతుందని బాబా అర్థం చేయించారు. ఇప్పుడిక పైనుండి కూడా మిగిలి ఉన్న ఆత్మలు వస్తున్నాయి. సర్కస్ లో కొందరు మంచి మంచి పాత్రదారులుంటారు, కొందరు మామూలు వారు కూడా ఉంటారు. ఇది అనంతమైన విషయం. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించటం జరుగుతుంది. పిల్లలైన మీరు ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారే, కాని ఇక్కడ గాలికి తిరిగేందుకు రారు. ఎవరైనా రాతి బుద్ధి ఉన్న వారిని తీసుకువస్తే వారు ప్రాపంచిక వైబ్రేషన్లలో ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా శ్రీమత్తంపై, మాయపై విజయాన్ని పొందుతారు. మాయ గడియ గడియ మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు. బాబా ఎప్పుడు ఏ తప్పు మాటను మాట్లాడరు. బాబా సత్యమైన వారు కదా. ఇక్కడ మీరు సత్య సాంగత్యంలో కూర్చున్నారు. మిగిలిన వారంతా అసత్యమైన సాంగత్యంలో ఉన్నారు. దానిని సత్సంగము అని అనటం కూడా పెద్ద పొరపాటే. సత్యమైన వారు ఒక్క బాబాయే అని మీకు తెలుసు. మనుష్యులు సత్యమైన పరమాత్మ పూజను చేస్తారు, కాని తాము ఎవరి పూజను చేస్తున్నారో వారికి తెలియదు. కావున దానిని అంధశ్రద్ధ అని అంటారు. అగాంకాకు ఎంత మంది అనుచరులు ఉన్నారో చూడండి. అతడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అతడికి ఎన్నో కానుకలు లభిస్తాయి. అతడిని వజ్రాలతో తూస్తారు. నిజానికి ఎవరూ వజ్రాలతో తూయ్యలేరు. సత్యగంలో వజ్ర వైడుర్యాలు మీకోసం రాళ్ల సమానమైనవి. వాటిని మీరు ఇళ్లల్లో పెట్టుకుంటారు. ఇక్కడ వజ్రాలను దానంగా పొందేవారు ఎవరూ లేరు. మనుష్యుల వద్ద ఎంతో ధనముంది, కావుననే దానం చేస్తారు. కాని ఆ దానం పాపాత్మలకు చేసిన కారణంగా దానం ఇచ్చేవారి పైన కూడా పాపం పెరుగుతుంది. అజామిళ్ళ వంటి పాపాత్మలుగా అయిపోతారు. ఇక్కడ భగవంతుడు కూర్చొని అర్థం చేయిస్తారే కాని మనుష్యులు కాదు. కావుననే మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎల్లప్పుడూ భగవాను వాచ అని వ్రాసి ఉండాలి అని బాబా అంటారు. ఎల్లప్పుడూ త్రిమూర్తి శివ భగవాను వాచ అని వ్రాయండి. కేవలం భగవాన్ అని అనటం వల్ల కూడా మనుషులు తికమక పడతారు. భగవంతుడు నిరాకారుడు, కావున త్రిమూర్తి అని తప్పకుండా వ్రాయాలి. అందులో కేవలం శివ్ బాబానే కాదు, బ్రహ్మ విష్ణు శంకరులు మూడు పేర్లు ఉన్నాయి. బ్రహ్మ దేవతై నమః అని అంటారు, మళ్లీ అతడిని గురువు అని కూడా అంటారు. శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు. శంకరుడు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలడు? అమర కథ కూడా ఉంది. మీరందరూ పార్వతులే. బాబా పిల్లలైన మీ అందరికీ ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. భక్తి ఫలితాన్ని భగవంతుడే ఇస్తారు. ఒక్క శివ బాబాయే ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా కాదు. శివ్ బాబా అన్న పదం చాలా మధురమైనది. మధురమైన పిల్లలు అని బాబా స్వయంగా అంటారు. మరి వారు బాబా అయ్యి, మరి వారు తండ్రి అయ్యారు కదా. ఆత్మలోనే సంస్కారాలు నింపబడతాయి అని బాబా అర్థం చేయిస్తారు. ఆత్మ నిర్లేపి కాదు, తాను నిర్లేపి అయినట్లయితే పతితంగా ఎందుకవుతుంది? తప్పకుండా ఏదో ఒకటి అంటుకుంటుంది, అప్పుడే పతితంగా అవుతుంది. భ్రష్టాచారులు అని కూడా అంటారు. దేవతలు శ్రేష్టాచారులు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము పాపులము అని వారి మహిమను కూడా చేస్తారు. కావుననే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. ఇప్పుడు బాబా కూర్చొని మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. గుర్నానక్ గ్రంథంలో కూడా మహిమ ఉంది. సిక్కులు కూడా సత్శ్రీ అకాలని అంటారు. అకాల మూర్తి ఎవరైతే ఉన్నారో వారే సత్యమైన సద్గురువు. కావున ఆ ఒక్కరినే విశ్వసించాలి. ఒక్కటి అంటారు, ఇంకొకటి చేస్తారు. వారికి దాని అర్థమేమీ తెలియదు. ఇప్పుడు సద్గురువు అకాల మూర్తి అయిన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. సన్ముఖంగా కూర్చున్నా కాని ఏమీ అర్థం చేసుకోరు. కొందరు ఇక్కడ నుండి వెళ్లగానే వదిలేస్తారు. పిల్లలు ఎప్పుడూ ప్రాపంచిక గొడవల విషయాలను వినకూడదు అని బాబా చెప్తారు. కొందరైతే ఎంతో సంతోషంగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు. బాబా మహావాక్యాలను మర్చిపోతారు. నిజానికి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి మళ్లీ తమ నశాలో నిమగ్నమై ఉంటారు. కృష్ణుడు మరియు క్రిస్టియన్లకు చాలా మంచి సంబంధముంది అని బాబా అర్థం చేయించారు. కృష్ణుడి రాజ్యం ఉంటుంది కదా, లక్ష్మీనారాయణ పేరు తర్వాతొచ్చింది. వైకుంఠము అని అన్నప్పుడు వెంటనే కృష్ణుడు గుర్తుకొస్తాడే కాని లక్ష్మీనారాయణలు గుర్తుకు రారు. ఎందుకంటే కృష్ణుడు చిన్న పిల్లవాడు. చిన్న పిల్లలు పవిత్రంగా ఉంటారు. పిల్లలు ఏ విధంగా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కరింప చేసుకున్నారు. నర్సులు నుంచని ఉంటారు, వెంటనే ఎత్తుకొని సంభాళిస్తారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా వేరు వేరుగా పాత్రను అభినయిస్తారు. ఏది జరిగినా అది డ్రామాయే. ఇందులో సంకల్పమేమీ నడవద్దు. ఇది డ్రామాగా రచింపబడి ఉంది కదా, డ్రామా ప్లాన్ అనుసారంగా మన పాత్ర కూడా నడుస్తుంది. మాయా ప్రవేశము జరుగుతుంది, మరియు తండ్రి ప్రవేశం కూడా జరుగుతుంది. కొందరు తండ్రి మతంపై నడుస్తారు, కొందరు రావణుడి మతంపై నడుస్తారు. రావణుడు ఎటువంటి వాడు? అతడిని ఎప్పుడైనా చూశారా? కేవలం చిత్రాలనే చేస్తారు. శివబాబాకైతే ఈ రూపముంది, రావణుడికి రూపమేమిటి? పంచ వికారాల రూపి భూతాలెప్పుడైతే ప్రవేశిస్తాయో అప్పుడు రావణుడు అని అంటారు. ఇది భూతాల ప్రపంచం, అసూరుల ప్రపంచం. మన ఆత్మ ఇప్పుడు బాగుపడుతుందని మీకు తెలుసు. ఇక్కడ శరీరం కూడా అసూరి శరీరమే. ఆత్మ బాగుపడుతూ బాగుపడుతూ పావనమైపోతుంది, మరియు ఈ శరీరాన్ని వదిలేస్తారు. మళ్లీ మీకు సతోప్రధానమైన శరీరం లభిస్తుంది, కాంచన కాయ లభిస్తుంది. అది ఎప్పుడైతే ఆత్మ కూడా కాంచనంగా అవుతుందో అప్పుడే లభిస్తుంది. బంగారము మేలిమిగా ఉంటే నగలు కూడా మంచిగా తయారవుతాయి. బంగారంలో లోహాన్ని కూడా కలుపుతారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్య అంతం జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మనుషులకు ఏమీ తెలియదు. ఋషులు మునులు అందరూ నేతి నేతి అనే అంటారు, కాని వారిని అడగటం జరగదు. ఎవరు అడుగుతారు? గురువులనే అడగటం జరుగుతుంది. మీరు వారిని ఈ ప్రశ్న అడగచ్చు, మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ గొంతు పాడైపోతుంది. పిల్లలెవరైతే అర్థం చేసుకున్నారో వారికే బాబా వినిపిస్తారు కదా, మిగిలిన వారితో వ్యర్థంగా ఎందుకు చెప్తారు? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, సేవా డ్యూటీని పూర్తి చేసి మీ నశాలో మీరు నిమగ్నమై ఉండాలి. వ్యర్థ విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఒక్క బాబా మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి, వాటిని మర్చిపోకూడదు. రెండో పాయింట్, సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, అనగా అదే రమిస్తూ ఉండాలి. ఏ విషయంలోనూ సంకల్పాలు కలగకుండా ఉండేందుకు డ్రామాను బాగా అర్థం చేసుకొని పాత్రను అభినయించాలి. వరదానం, నేను అనే భావనను బాబాలో ఇమిడ్చే నిరంతర యోగి, సహజ యోగి భవ. ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలో ప్రేమ ఉంటుందో, ప్రతి శ్వాసలో బాబా బాబా అనే అంటారో, వారికి యోగంలో శ్రమ చెయ్యవలసిన అవసరముండదు. స్మృతికి ప్రమాణం ఎప్పుడూ కూడా నోటి నుండి నేను అన్న మాట రాకూడదు. బాబా బాబా అన్న మాటే వెలువడుతుంది. నేను అనేది బాబాలో ఇమిడిపోతుంది. బాబా వెన్నుముక్క లాంటివారు. బాబా చేయించారు. బాబా సదా తోడుగా ఉన్నారు. మీతోటే ఉండాలి, తినాలి, నడవాలి, తిరగాలి. ఇవి ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉండాలి. అప్పుడే సహజ యోగి అని అంటారు. స్లోగన్ మై మై అంటే నేను నేను అని అనటమనగా మాయారూపి పిల్లిని ఆహ్వానించటం. అవ్యక్త ప్రేరణ పాయింట్, బాబాని ప్రత్యక్షం చేయటం కోసం విశేషంగా రెండు విషయాలపైన ధ్యాస చూపించండి. ఒక్కటి, ఎల్లప్పుడూ సంస్కారాల కలయిక యొక్క యూనిటీ ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యాలి. రెండవ సంస్కారం కూడా ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యాలి. అప్పుడే ఇతరుల సంస్కారాలు కూడా శీతలంగా అయిపోతాయి. రెండవ విషయం, సంతుష్టంగా ఉండాలి, అందర్నీ సంతుష్టపరచాలి. ఎప్పుడైతే మనమందరం ఈ రెండు విషయాలపైన సదా ధ్యాస ఉంచుకుంటామో అప్పుడే బాబా ఎవరు, ఎలా ఉంటారో అలా చూపించగలుగుతాము. అప్పుడే ప్రత్యక్షత అనేది జరుగుతుంది. ఓం శాంతి.